నాకెప్పుడు గుర్తులేదు నేను ఆ పని చేశానని. కానీ వెళ్తున్నప్పుడు మాత్రం ఏం చెప్తాం మనం, ఇట్లా ప్రకాశించబడటం నిజంగా మొక్కుకోవటం అర్థమైన ఉదాహరణ. మీరు ఉద్యోగానికి వెళ్తే ఎన్ని దేవుళ్ళకి మొక్కుకుంటారు, ఎన్ని రకాల మందికి పూజలు చేస్తారు. అలాగా పరిపరాజకులుగా మారి తీరాలి అని మనం నిర్ణయించుకున్నప్పుడు అన్ని కష్టాలు పడతారు. ఇప్పుడు ఉద్యోగానికి మీరు ఎంత కష్టపడుతున్నారు, ఆడపిల్లకు పెళ్లి చేయడానికి ఎంత కష్టపడుతున్నారు, వీటన్నిటికంటే ఎక్కువ కష్టపడది. మీకు అర్థమవుతే ఇది అర్థమైంది కానీ నేను కష్టపడడం అన్నాం అనుకో, అర్థం కాలేదండి. దానివల్ల మీరేమి గాబరపడక్కర్లే, మిమ్మల్ని మీరు అసహించుకోక్కర్లేదు, ఇంకోటి మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం లేదు. ప్రశ్న అక్కడ ఏమిటి అంటే నీకు అర్థమవుతే నువ్వు అది చేయవు. చేశావంటే సిగరెట్ తాగితే నా ఆరోగ్యం పాడవుతుంది అని అర్థమవుతే వాడు తాగడు. తాగాడు అంటే వాడికి అర్థం కాలే. మాకు అర్థమైంది మాస్టారు, మీరు ముందు ఆ భావం అర్థం చేసుకోండి. పరిపూరాధికులుగా మీ మానసిక స్థితి, ఈ మానసిక స్థితిలో ఉండాలి. మనకి ఇది అర్థం అయిపోతే ఇది తప్ప ఇంకేది ఇంపార్టెంట్ కాదు. ప్రపంచంలో ఏ బంధము ఇంపార్టెంట్ కాదు ఎక్సెప్ట్ దిస్. కానీ ఏ నిర్ణయానికి రావాలనుకుంటున్నా మనం పరిపూరాధిక వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి దేశ కాలానికి అనుగుణ్యంగా పరిపూరాధికులుగా మారడం అవసరమా? ఇంచేత పరిపూరాధికుడు కాకుండా ప్రకృతిలో ఉన్న మిగతా ప్రతి పదార్థము దైవీ ప్రణాళికలో భాగమేనని మనం చెప్పుకుంటున్నాం. ఈ మైక్ లో ఉన్నటువంటి అణువులు, ఈ దోమలు, ఈ బల్లి, ఈ బుద్ధింకలు, ఈ మాటలు వింటున్నటువంటి ఆ శరీరధారులు, ఆ అఖిలధారంలో యక్ష గంధర్వ నాగ వృత్తులు చాలా ఎక్కువగా ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా దైవీ ప్రణాళికకి అనుగుణ్యంగా జీవిస్తున్నాయి తప్ప స్వయంగా నిర్ణయించుకునేటటువంటి హక్కు వాటికి లేవు. కానీ వాటి యొక్క ప్రభావము మానవ జాతి మీద పడుతుంది. ఈ అశరీరధారుల యొక్క ప్రభావము మానవీయ చేతనత్వం మీద పడుతుంది. చలికాలం మనం ఎంత వ్యక్తి నిర్ణయించుకుంటూ ఉండొచ్చు, ఏదైనా చూస్తుండొచ్చు, మనకి బాగా నచ్చిన సినిమా చూస్తూ ఉండొచ్చు, కానీ చలిస్తుందిగా, కానీ చలికి రూపం లేదుగా. అలాగే అశరీరధారులైనటువంటి యక్ష గంధర్వ నాగ చేతనత్వాల ప్రభావము ఇది ఏ విషయం చెప్తూ చెప్తున్నాను మర్చిపోకండి. మళ్ళా మీరు డైవర్ట్ కాకండి. చాలా విశాలమైనటువంటి టాపిక్ కనుక అఖండంగా నేను చెప్పలేను కనుక ఒకేసారి ఖండఖండాలుగా చెప్తున్నాను. ఇక దైవీ ప్రణాళికలో భాగమే యక్షులు కూడా, దైవీ ప్రణాళికలో భాగమే గంధర్వులు కూడా, దైవీ ప్రణాళికలో భాగమే నాగలోకము కూడా, లేకపోతే నాగలోక వాసులు కూడా. శరీరధారులు, వాటికి శరీరాలు లేవు, కానీ వాటి ప్రభావం మన మీద పడుతుంది అన్న దానికి పెద్ద ఉదాహరణ ఏంటి అంటే యక్ష అనేటటువంటి భాష. చేతనత్వ విజ్ఞాన వాసులు అంటే మన ఋషులు ఎవరికి ఆ పేరు పెట్టారో మీకు తెలిస్తే ఆ చేతనత్వానికి మీరు కన్ఫ్యూజ్ కాదు. తెలుసా యక్షులు అంటే ఎవరు? టెక్నాలజిస్ట్, టెక్నాలజీ. ఇప్పుడు ఏ భాష చాలా ఇంపార్టెంట్? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ఎవరి ప్రభావం ఎక్కువగా ఉందన్నమాట? యక్షుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉందన్నమాట. అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా చేతనత్వ విజ్ఞానపు ప్రాకృతిక ధారలో పరిపూర్ణంగా జీవిస్తున్నటువంటి యక్షవాసుల ప్రభావము మీ మీద ఉన్నది. అంటే మీరు దేనికి అనుగుణ్యంగా వెళ్తున్నారు? ప్రకృతికి అనుగుణ్యంగానే జీవిస్తున్నారు కదా. ఎవరు అనుగుణ్యంగా జీవిస్తున్నారు? ఇంజనీర్స్, టెక్నాలజిస్ట్. ఈ టెక్నాలజీలో బాడీ యాజ్ ఎ మెషిన్, అది టెక్నాలజీ. సర్జన్స్ మీరు వేరుగా చదవచ్చు, దాన్ని వేరే విషయం. కానీ ఎంసెట్ అని తమాషా మరి అలాగే ఎలా పెట్టారు? మెడికల్ ఇంజనీరింగ్ కలిసి పెట్టారు. ప్రకృతికి అనుగుణ్యంగా ఎలా వెళ్తుంది అన్న దానికి ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. ప్రకృతి నుంచి మీరు తప్పించుకోలేరు. ఎంసెట్ అంటే అంతే కదా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఎంట్రన్స్. కానీ మనము తేడా తీస్తున్నాం. ఎక్కడ చరము అచరము అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ప్రాణము లేని వాటి మీద అంటే ఇంజనీర్ అంటున్నాం, ప్రాణం ఉంటే డాక్టర్ అంటున్నాం. కానీ చేతులతో ఒకటే పెద్ద ప్రూఫ్ ఇది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా టెక్నాలజీ అంటే ఎవరి ప్రభావం మీద పడుతుంది అనమాట, ఎక్స్ల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. అందువల్లే రిలీజియన్ కూడా సైంటిఫిక్ అనాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ మాట అంటే తప్పవడం ఏంటంటే అదేంటో తెలియదు. నేను మీకు చెప్పాను రిలీజియన్ కెన్ నెవర్ బి సైంటిఫిక్. ధర్మము ఎప్పుడూ వైజ్ఞానికము కాదాలదు, వైజ్ఞానికము అవుతే అది ధర్మము కాదు. ఇంచేత సైన్స్ అంటే ఐదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా పొందేటటువంటి జ్ఞానము, అది సైన్స్ అంటే. దాని ద్వారా వచ్చిన జ్ఞానాన్ని సైన్స్ గా ఒప్పుకుంటుంది తప్ప మిగతాది సైన్స్ ఒప్పుకోదుగా. మిగతాది దర్శనం, నువ్వు చూడగలవు కానీ దాన్ని చెప్పలేవు. ప్రేమ చూడగలవు, నువ్వు చెప్పు తీపి అనుభవించగలవు, అంటే నాలిక ద్వారా దర్శించవు. మాట చాలా బాగుంది. దేని ద్వారా దర్శించవు? చెవి ద్వారా దర్శించవు. అర్థమవుతుంది కదా? ఇదేంటిది, ఇంద్రియాలతోనే వస్తుంది మీకు, కానీ ఇంద్రియాతీతమైనటువంటి అనుభవం దర్శనం. ఈ రెండింటికి అతీతమైనది ఒకటి ప్రాకృతికంగా జరిగేటటువంటి పరిణామ క్రమము, అది ధర్మం అంటే. అంటే ధర్మము సైంటిఫిక్ ఎలా అవుతుంది? కానీ ధర్మములో సైన్స్ ఉంది, ధర్మములో దర్శనం ఉంది. అంచేత దానికంటే కిందవి. అదేవిధంగా యక్షులలో గంధర్వులలో నాగలోక వాసులలో తేడాలున్నా ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్. యక్షులు అంటే గంధర్వం, టెక్నాలజీస్ అని అర్థమైంది కదా. గంధర్వులు అంటే వాక్శక్తిని ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులు అని అర్థం. మనకి తెలిసినటువంటి వాక్శక్తి చాలా బాగా మన మీద ప్రభావితం చేసేది పాటలు, పాటలు కదా మ్యూజిక్. గంటలు గంటలు లెక్చర్ ఇచ్చి సాధించలేనిది పాట ద్వారా సాధించవచ్చు, తెలిస్తే ఊపు తేగలిగితే. కానీ గంధర్వులు అంటే పాటలనే కాదు, సౌండ్ టెక్నాలజీ అంటే ఏం చేసాం క్రమంలో మనం సౌండ్ తో పాటు టెక్నాలజీ కలిపాం, అంటే గంధర్వులతో పాటు టెక్నో కలిచాడు. సౌండ్ టెక్నాలజీ అంటే ద సైన్స్ ఆఫ్ సౌండ్ అంటే ఇటు వస్తుంది. ఏంటి రెండింటికి తేడా? టెక్నాలజీలో అది మీకు ఉపయోగపడితే టెక్నాలజీ అంటాం, ఉపయోగపడింది టెక్నాలజీ కాదు. ఫారడే ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు, చెప్పాడు, రాశాడు, ఎలక్ట్రిసిటీ అది ఇప్పటికీ ఎలక్ట్రికల్ టెక్నాలజీ అయింది. అంటే టెక్నాలజీకి థియరీకి తేడా అర్థమైన ఒకటి సిద్ధాంతం మాత్రమే బాగానే ఉంది. ఓకే, సౌండ్స్ వాక్శక్తి, వాక్శక్తిని బాగా ఉపయోగించుకునేటటువంటి ప్రొఫెషన్స్ ఏంటి? టీచర్స్ అంటే లాయర్స్, ఇంకా వాక్శక్తిని ఉపయోగించుకుని జీవించేటటువంటి వ్యక్తులు, సింగర్స్, కాస్త ముందుకెళ్తే యాక్టర్స్. కానీ యాక్టర్స్ అంటే ఇది గంధర్వులతో పాటు యక్షులు కూడా బాడీని కూడా ఉపయోగించగలం. మనం నవ్వమంటే మేము నవ్వలేను, ఇంతవరకు నేను నవ్వలేకపోయాను. ఎప్పటి నుంచో నాకు మనసులో కోరిక వాళ్ళు ఫోటో తీస్తున్నప్పుడు నేను నవ్వాలి అనుకుంటే నవ్వాలి అని, ఇంతవరకు చేయలేకపోయాను. అప్పుడు 20 ఏళ్ళ బట్టి ప్రయత్నం నాది. అట్లే టెక్నాలజీ రాదు నాకు, బాడీని ఐ కాంట్ యూజ్ ఇట్. యాక్టర్స్ మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోగలరు. అంటే వాళ్ళు గంధర్వులు కమ్ లాజిక్ అర్థమవుతుంది కదా. కానీ వీళ్ళిద్దరూ కూడా ప్రకృతి నియమానుసారము జీవించేటటువంటి చేతనత్వాలే. అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యక్ష కాన్షియస్నెస్, గంధర్వ కాన్షియస్నెస్, ఇది దేని గురించి చెప్తా చెప్తున్నాను? పరిణామ క్రమానికి అనుగుణ్యంగా మనిషి జీవిస్తాలి అన్నది ఈనాడు మనం చెయ్యాలా చెయ్యక్కర్లేదా అన్నది నిర్ణయించుకోవడానికి ఈ ప్రయత్నం అంతా. ఒకసారి అర్థమైపోతే యక్ష గంధర్వ కిన్నర కింపురుష రకరకాల వాళ్ళు, ఈ కింద లోకాల వాళ్ళు, పై లోకాల వాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రకృతికి అనుబంధంగా జీవిస్తే తప్ప జీవించలేరు అని ఎప్పుడైతే మనకు అర్థమైపోతుందో, ఇంత విశాలమైనటువంటి కాల ప్రవాహంలో మానవ జాతి ఒక్కటి ఎదురీదలేదు అని మనకు అర్థమైపోతుంది కదా. యు కెనాట్ నాగా అంటే ఏంటో చెప్పాక నెక్స్ట్ స్టెప్ వెళ్తాను నేను. యు కెనాట్ అనే సెంటెన్స్ పూర్తి చేస్తాను. మరి నాగా అన్నది ఇంకా మీరు చెప్పాలి, మీరు పరివరాజకులుగా మీరు చెప్పాలి అది ఏ చేతనత్వము. దాని ఎఫెక్ట్ మనుషుని మీద ఉండాలిగా, శ్వాస. ఇంకా మనకి తెలిసినటువంటి దేవతామూర్తులలో నాగము లేనటువంటి దేవత అసలు ఎక్కడ కనిపించాడు మనకి? ఎక్కడో అక్కడ కారి కిందో మెడ కిందో బొద్దు దగ్గరో తల మీద చేతిలోనూ నాగపాశం ఎక్కడొక్కడ నాగా ఉంటుంది. ఇంకా అహంకారం, ఇంకా కాలము, ఇంకా కరెక్ట్ చెప్తారు. ఇవన్నీ కలిపి ఏంటవుతుంది చెప్పాలంటే మీరందరూ చెప్పింది కరెక్టే, అంతే చెప్తే శ్వాస కరెక్టే. ఇవన్నీ కలిపి ఉండేటటువంటి ఏదైనా ఒక చేతనత్వం ఉన్నదా? దాని ప్రభావం మన మీద అంటే ఇప్పుడు నేను గంధర్వులు అంటే యాక్టర్స్, టీచర్స్, ఇంకంటే లాయర్స్ అని చెప్పాను కదా, సేల్స్ మెన్, ముఖ్యంగా ఎల్ఐసి వాళ్ళు, వీళ్ళందరూ గంధర్వులే. మనం మన గంధర్వులుగా గుర్తించాము, కానీ ఇప్పుడు ఈ డెఫినేషన్ తో మనం వాళ్ళని గంధర్వులుగా అనొచ్చు కదా. వాక్ శక్తిని ఉపయోగించుకుని జీవించేవాళ్ళు సేల్స్ మెన్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళందరూ గంధర్వులే. అలాగా నాగలోక వాసులు మన మీద ఏ ప్రభావం చూపిస్తున్నారో అదే నేను అడిగింది. మీరు చెప్పింది కరెక్టే, శ్వాస కరెక్టే, ఇంకోటి ఏం చెప్పారు, కాలము కరెక్టే. సేల్స్ మెన్ అందాం, జనరల్ వర్డ్ ఒకటి వాడేద్దాం, సేల్స్ మెన్ అంటే వాక్శక్తిని ఉపయోగించుకుని జీవించేవాడు, ఆర్టిస్ట్ అనుకుంటాం. అలాగే ఈ మూడో వాడిని ఏమన్నది, ఇంకా చెప్పాలంటే వీళ్ళని సైంటిస్ట్ అనొచ్చు కదా, టెక్నాలజిస్ట్ అని సైంటిస్ట్ అనొచ్చు కదా. వీళ్ళని ఏమనొచ్చు, సేల్స్ మెన్ ని, న్యాచురల్ బిజినెస్ మెన్. లాయర్ బిజినెస్ మెన్ ఎలా అయ్యాడు అంతేగా, వాక్కులు అమ్ముకోవటమే కాదు సేల్స్ మెన్ కూడా. వాడు ఏ విధంగా సేల్స్ మెన్? వాడు చెప్తాడు, వాడు చెప్తాడు జడ్జికి ఇదే కరెక్ట్ అని. ఈ సేల్స్ ఈజ్ ఐడియా, సేల్స్ ఈజ్ ఐడియా. వాడు ఆలోచనలే అమ్ముతాడు. మీరు ఆ విశాలత్వం తీసుకురాగలగాలి మీ ఆలో. ఇదంతా రాకపోతే నేను మిమ్మల్ని ఎటు తీసుకెళ్తున్నానో ఆ చేతనత్వం లాగా మీరు ఆలోచించలేరు. విశాలం అవ్వాలి, మీరు ఖండించడం కాదు. నేను చేస్తున్నది అఖండంగా చెప్తున్నాను, ఒకే మాటని మీరు ఎంత దూరం పీకగలరు. కానీ సైంటిస్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్ మ్యాన్, అందులో తేడా లేదు. మీరు రెండు కాపలేరు మీరు. మరి నాగా కరెక్టే, రాజనీతిజ్ఞుడు అంటే మొదలు పరిపాలకుడు. అందుకే ఈ ఈజిప్షియన్ వాటిలో మీరు చూసి ఉంటారు. సార్ కిరీటం యాక్చువల్ గా పాము పడగే ఎందుకంటే మన రాజాధిరాజు అయినటువంటి విష్ణు కూడా దేని మీద పడుకుంటాడు? పాము మీదగా పడుకుంటాడు. శ్రీం అవ్వాలి కదా, కానీ రేం శ్రీం క్రీం అనేసరి కదా మనం వాక్లోకి వస్తాం. అంటే గంధర్వే సౌండ్ వచ్చేసరికి గంధర్వులు అయిపోతారు వాళ్ళు. గంధర్వంలో మన స్టేజెస్ ఉంటాయి కదా కావాల్సినవి, అది వేరే విషయం. అంచేత ఈ మూడోది ఏంటి, వన్ హూ రూల్స్ ఆర్టీ చూడగలిగేటటువంటి వాడు చంద్రగుప్తుడులో ఎఫెక్ట్ చూడగలిగాడు. నాగలోక వాసుల ప్రభావం ఎవరు చూడగలిగాడు? చాణక్యుడు చూడగలిగాడు. చూడగలగటం వల్ల ఏం చేయగలిగాడు? కాలానికి అనుగుణంగా ప్రవాహాన్ని తీర్చిదిద్దగలిగాడు. దానికి ఇదంతా ఉదాహరణ చెప్పుకుంటూ వస్తుంది. అలాంటి చాణక్యులుగా మీరు మారాలి, ఆ స్థితి మీకు రావాలి. అందుకే ఖచ్చితంగా ప్రపంచం ప్రస్తుతం ఏ డైరెక్షన్ లో వెళ్తున్నదో అది తప్పు అన్న నిర్ణయానికి మనం వచ్చేయచ్చు కదా. ఇంకేత కాల ప్రవాహానికి అనుగుణంగానే ప్రపంచం వెళ్తూ ఉంటే అసలు డిస్కషన్స్ కదే మనకి. అంటే ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ది మార్చితే, నేను అనంతపురం అక్కడ ఉన్నప్పుడు ఒక చెప్తా ఉండేవాడిని, మెజారిటీ దేన్ని రైట్ అంటారో అది ఖచ్చితంగా తప్పే. ఇంకేత మెజారిటీ మానవులుగా ఆలోచిస్తారు తప్ప కాల ప్రవాహంలో ఉండేటటువంటి వ్యక్తులుగా ఆలోచించరు. కాల ప్రవాహానికి ఎదురుగానే సెల్ఫ్ సెంటర్డ్, మా కుటుంబము, మా రిలేషన్షిప్స్, మా పిల్లలు, మా వాళ్ళు, ఇవన్నీ తప్పే. ఇంకేత నాగ అంటే నా గచ్చతి అని కూడా ఒక అర్థం ఉంది. కలలేని వాడు, స్థిరముగా ఉండేవాడు, ఎవడు చెప్తే అది వినేవాడు రాజు ఎలా అవుతాడు? కానీ అందరూ చెప్పింది వినాలి అనేటువంటి రాజరిక వ్యవస్థలో ఉన్నాం మనం. ఖచ్చితంగా ఈ కెనాట్ బి ఏ కరెక్ట్ థింగ్. పాయింట్ అర్థమవుతుందా? డెమోక్రసీ ఇస్ రాంగ్. లీడర్షిప్ లో డెమోక్రసీ ఉండదు, డెమోక్రసీ పేరుతో మోసగింపబడతాం మనం అంతే. వీళ్ళందరూ చెప్పినట్టు వాడు వింటు, వాడు చెప్పినట్టు వీళ్ళందరూ వింటారు, కానీ చెప్పటం ఎలా ఉంటుంది? అర్థమవుతున్న పాయింట్. అందుకే పావు కిరణ్ నాలుగులండి, గంధర్వులే వాక్శక్తే. కానీ అదే డబుల్ ఎడ్జెడ్, చెప్పింది చెడు రాజు, చేస్తాడు రాజు కాదు. ఇది రైటా తప్ప అది తర్వాత మీరు ఆలోచించుకోండి. అది మనం అలా ఉండొచ్చా ఉండకూడదా నాగా అనేటటువంటి చేతనత్వానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. రాజుల గురించి నేను చెప్పటం లేదు, అర్థం చేసుకోండి. డబుల్ టంగన్ అంటే ఏది చెప్తామో అది చేయం, రాజులు మాత్రమేనా అది చేసేది? ప్రతి మనిషి అది చేస్తాడేమో అన్నాడు ఒకటి కదా. ఇద్దరు మనందరం ఎవరు నాగలోకవాసమే. ఏది చేయాలనుకుంటామో అది చేయలేము మనం కదా. ఖచ్చితంగా ఇది చేద్దాం అనుకుంటాం, అది తప్ప నేను చేస్తాం. ఆ రోజు నేను మా అత్తయ్య అంతా ఉండే అన్నాడు, పుత్రుని ఎంత చెప్తుంది అనుకో ఈ కూర చేస్తానని గ్యారంటీగా ఆ రోజు ఆ కూర ఉండదు. రైతే తప్ప అది వేరే విషయం. కానీ ఒక ఉదాహరణకి మా అత్తయ్య గురించి చెప్పాను, కానీ మీరు అదే చేస్తున్నారేమో ఊహించుకోండి. ప్రతి ఇళ్లలో జరిగేది ఇదంతా దేని ఎఫెక్ట్? ఆ శరీరధారులైనటువంటి నాగము యొక్క ఎఫెక్ట్ మానవ జాతి మీద. వీళ్ళను తెలివైన వాళ్ళు కాదు, వాళ్ళు దగ్గరగా ఉన్నారు కనుక మానవ జాతికి ఆ ప్రభావం అలా కనిపిస్తుంది. యక్షులు దగ్గరగా ఉన్నారు కనుక టెక్నాలజీ డెవలప్ అవుతుంది. గంధర్వులు దగ్గరగా ఉన్నారు కనుక బిజినెస్ డెవలప్ అవుతుంది. నాగలోక వాసులు దగ్గరగా ఉన్నారు కనుక లీడర్షిప్ టెండెన్సీ దగ్గర అవుతుంది. ఇంకా నాగలోక వాసులకు ఇంకోటి ఏంటి పావుకి ఏంటి? అసలు మోస్ట్ ఉదాహరణ పెళ్లి చేస్తూయ పాము పగ పగ లేని మనిషి ఎవడైనా ఉన్నాడా? పట్టకపోవచ్చు పావులాగా పగ వాడు, అది వేరే విషయం. అది వీడికి చేత కాకపోవచ్చు, అది వేరే విషయం. చేత కాక ఈ లక్షణాలు మానవ జాతి మీద మానవ జాతి యొక్క పరిణామ క్రమంలోని భాగాలు కావు అని చెప్పడానికి చెప్తున్నాను. ఇవి మానవ పరిణామంలో క్రమంగా రాలేదు, వాతావరణం వల్ల వచ్చాయి. ముక్క పెడుతుంది కనుక నువ్వు విశాఖగారు తెచ్చుకున్నావు. విశాఖగారు ఎందుకు తెచ్చుకున్నావు? పరిణామ క్రమంలో భాగం కాదు అది. అర్థమవుతుందా? అంచేత టెక్నాలజీ డెవలప్ అవడానికి కారణం యక్షులు, ఫిల్మ్ ఇండస్ట్రీ, బిజినెస్. ఇది మానవ జాతి మీద ఆరోపింపబడటానికి కారణం గంధర్వులు. పూర్వకాలంలో ఆ లోకానికి దగ్గర సంబంధం ఉండటమే కాకుండా ఫ్రెండ్షిప్స్ ఉండేవి. ఉదాహరణకు అర్జునుడు, అర్జునుడికి ఎవరు అది? చిత్రకేతు. గంధర్వుడు అది పేరు ఏదైనా మీకు పేరు నాకు గుర్తు రావటం లేదు కదా. క్యాంప్ వస్తారు, పట్టుకుని చావబడతాడు, అప్పుడు ధర్మరాజు విడిపిస్తాడు. అలాగే ఊర్వశి, అప్సరసులు. మరి మీరు అప్సరసులు ఏ కేటగిరీలోకి వస్తారు? నేను చెప్పినట్టు లేదే, యాక్టర్స్ కదా, అంటే గంధర్వుల్లోకి వస్తారు అంతే కదా. డ్యాన్స్, పాటలు, కళాకారులు అంతేనా? అంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? మానవ జాతికి ప్రస్తుతము స్వయం ప్రతిపత్తి లేదు. ఇంకోళ్ళు వాడి మీద చూపించే ప్రభావం వల్ల వాడిలా జీవిస్తున్నాడు తప్ప ఇది వాడి పరిణామ క్రమంలో భాగము కాదు. అది మన పరిణామ క్రమంలో భాగం అని మనం పిచ్చివాళ్ళలాగా వెంటబడుతున్నాం తప్ప ఇది ఇంజనీరింగ్ కాలేజీలో చదవటం, మెడికల్ కాలేజీలో చదవటం, బిజినెస్ చేయటం, ఇవంతా కూడా మానవ జాతి పరిణామ క్రమంలో భాగములు కావు అందుకు ఈయనంతా చెప్పవచ్చింది. మరి ఎందుకున్నాయనే క్వశ్చన్ వస్తుందిగా, ఎందుకున్నాయి. ఇందులో మనం ఎలా జీవిస్తున్నాం, ఈ మూడు ఎఫెక్ట్స్ లో వీటికి అనుగుణ్యంగా జీవిస్తున్నాం తప్ప మానవ జాతి యొక్క పరిణామ క్రమానికి అనుగుణ్యంగా మనం జీవించటం లేదు. కానీ ఎంత భ్రమలో ఉన్నాం, అందువల్ల ఇది మాయా అన్నాడు శంకరాచార్య వారి పాపం. ఇది మాయా అనుకుని నేను వదిలేసుకుంటున్నారు. ఈ జీవితాన్ని వదులుకోమని చెప్పలే, వదులుకోమని చెప్తే ఎందుకు ఆ పాటలు రాయటం ఆయన, ఇదంతా కళా మాయా అని చెప్తే అసలు ఆయన ఎందుకు నిన్ను ఉద్ధరించడానికి ఆ నాలుగు ఏమంటారు వాటిని సెంటర్స్ పెట్టడం, వాటి సెంటర్స్ కాదు గుర్తులేదు. మధ్యప్రదేశ్ లో జర్మన్ కొలాబరేషన్ తో ఒక ఇండస్ట్రీ పెట్టారు. జర్మన్ టెక్నాలజీతో తయారైనటువంటి ఒక మెషిన్ వచ్చింది, చాలా పెద్ద మెషిన్, కోట్లు కోట్లు విలువ చేసే మెషిన్. దాన్ని ఇక్కడే ఎక్కడ చెట్టు ఏదో పాతగుంటూరు దగ్గర నాకు గుర్తులేదు ఆ ప్లేస్ పేరు. అక్కడ ఒక లాయర్ గారి కూతురు హస్బెండ్ అంటే అల్లుడు పెద్ద ఇంజనీర్. అందులో ఆ జర్మన్ కొలాబరేషన్ తో స్టార్ట్ అయ్యేటటువంటి కంపెనీలో పెద్ద ఇంజనీర్. మెషిన్ ఫాల్ట్ వచ్చింది, ఆగిపోయింది. ఈ ఇంజనీర్ గారు, ఈ పెద్ద ఇంజనీర్ గారు, ఆ జర్మన్ ఇంజనీర్ గార్స్ వాళ్ళందరూ కూడా నానా అవస్థలు పడ్డారు, స్టార్ట్ కాలేదు. సరే అని ఈయన ఇంటికి వచ్చాడు. రంగన్న బాబు గారి గురించి చెప్తున్నాను నేను. నిన్న కవిడి మసివాడు, ఆయన చదువుకోలేదు అది మీకు తెలుసు కదా అంతా. ఆయన్నే అడిగాడు, ఆయన అడగలేదు, ఆయన చెప్పాడు ఈయనకి, నాయన ఒక బోల్ట్ పడిపోయింది, అంతకంటే నీ మెషిన్ లో ఏమీ ఫాల్ట్ లేదు అన్నాడు. సరే తర్వాత కథ తెలుసు కదా, నమ్మలేదు. ముందు జర్మన్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, వాళ్ళకి చేత కాలేదు. తాగుడు మత్తులో వీడు చెప్పాడు, ఇలా ఉన్నాళ్లే మా ఊళ్ళో ఒక పిచ్చి వాళ్ళు, భారతీయులకి పిచ్చి ఉంటుంది గురువుల మీద. ఆయన చెప్పాడు ఒక బోల్ట్ పడిపోయిందని, ఇంత పెద్ద ఇంజనీరింగ్ మనం చదివాం, మనకేం తెలియలేదు, మన భారతీయులందరూ మీలాంటి సేవలో ఉండవలసిన వాళ్ళం మేము, పిచ్చివాళ్ళం అని చెప్తే ఆ తాగుడు మత్తులో కూడా వాళ్ళు విన్నారు ఆ ఇంజనీర్స్. నెక్స్ట్ డే వాళ్ళకు గుర్తొచ్చి పిలిపించారు ఇతన్ని. ఏంటప్పుడు ఏదో చెప్పావు నువ్వు, ఏదో మాకు గుర్తులేదు. వీడు ఒడిగిపోయాట, కానీ వీళ్ళు బలవంతం చేస్తే చెప్పారు, వెళ్ళి ఓపెన్ చేశారు వీళ్ళు, అంతే అదే ఫాల్ట్. స్క్రూ బిగిన్ చేశారు, మెషిన్ స్టార్టెడ్. అంటే దీని టెక్నాలజీ, రంగన్నబాబు ఏం టెక్నాలజీ చదివాడు, ఏం ఇంజనీరింగ్ చదివాడు, చదివిన వాళ్ళు ఏం చేశారు. అంటే మానవ జాతి తన పరిణామ క్రమంలో సవ్యంగా ఉంటే ఎవరికంటే గొప్ప. అందువల్ల ఆ శరీరధారులలో మానవ జాతిలో పుట్టాలి అనుకుంటే చివరికి నేను ఇచ్చిన ప్రశ్నకి జవాబు ఇవ్వగలిగానా కరెక్ట్ గా, ఓకే కదా. అది అంచేత ఇది తప్ప మీరు దేనికి ప్రయత్నం చేసినా మనం గంగలో దిగ్గట్టే. అయినా వినం అంటే నేను చెప్పలేకపోయాను అనమాట కరెక్ట్ గా మీకు, మీకు ఆ వేడి ఎక్కితే చాలు. పరిణామ క్రమములో జరగటానికి కావలసినటువంటి టెక్నాలజీ అంటే యక్షుని విద్య. ఇదే టెక్నాలజీ ఉపయోగించి మహాభారతంలో ఒక యక్షుడు ఏం చేశాడు, స్త్రీని పురుషుడుగా మార్చాడు. అంచేత టెక్నాలజీ అని అర్థమైంది కదా, అక్కడ వాడి పేరు యక్షుడేవాడు. చేత ఆ నామిన్ క్లేచర్ చాలా క్లియర్ గా ఉండాలి మనకి, అది స్పష్టంగా లేకుండా మనమేదో చాలా గొప్పవాడు అనుకుంటే చాలా కష్టం. మనకంటే చాలా జాగ్రత్తగా మన ఋషులు ఈ స్థితుల్ని చాలా స్పష్టంగా చెప్పి ఈ స్థితులను 7 వర్గాలుగా విభజించాడు. 8వ వర్గం లేదన్నారు. లాస్ట్ వర్గము సూర్యకిరణ విజ్ఞానంలో ఏంటది, వ్యవస్థ. అంచేత మానవ జాతి పరిపూర్ణమైనటువంటి సూర్య విజ్ఞానము నేర్చుకోనటానికి తగిన స్థితికి వచ్చింది అని మనం ఎలా చెప్పగలం, బిజినెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, బ్రెత్ మేనేజ్మెంట్, మనం ఇదేగా వర్డ్స్ వాడుతున్నాం. అంటే ఈ మేనేజ్మెంట్ అనేటటువంటి పదం పడితే సూర్యుడి యొక్క ఏ కిరణం మనం ఉపయోగిస్తున్నాం అనమాట, ఆ 7వ కిరణాన్ని హరికేశ అంటాం. తర్వాత మనం చెప్తాం దాని గురించి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మరి మనిషి ఏం చేయాలి, పరిణామ క్రమానికి అనుగుణ్యంగా వాడు ఎలా జీవించాలనే ప్రశ్న వస్తుందిగా మనకి, హౌ టు మేనేజ్ హిజ్ లైఫ్, అది మన ప్రశ్న అదేగా.
హౌ టు మేనేజ్ యువర్ లైఫ్? బై మేనేజింగ్ ఇట్. ఎలా? సూర్యుడు యొక్క ఏడవ కిరణానికి అనుగుణ్యంగా మీరు స్పందించగలిగితే. ఏంటి సూర్యుడు యొక్క ఏడవ కిరణం? మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్, వ్యవస్థ. ఈ వ్యవస్థ భారతదేశంలో ఏ రూపంలో ఉండేది? దానికి ఎలా ఏం పేర్లు పెట్టారు? వానప్రస్థ ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, సన్యాస ఆశ్రమం, బ్రహ్మచర్య ఆశ్రమం. ఇంచేత ఆశ్రమము ఈజ్ ఈక్వల్ టు వ్యవస్థ అని నేనంటే దాన్ని మీరు ఎలా జస్టిఫై చేయగలరు? అది మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్య. అంత అనేశాను నేను, ఆశ్రమం అంటే వ్యవస్థ అని. కానీ ఆశ్రమం అంటే వ్యవస్థ అని నేను ఎలా నిరూపించటం? చెప్పింది ఏదో దాని లాజిక్ ఉండాలి కదా. ఒకడికి మేనేజ్మెంట్ చేయటం చేత కాకపోతే పని ఎలా జరుగుతుంది? శ్రమతో కూడిన పని జరుగుతుందా, శ్రమ లేని పని జరుగుతుందా? వాడు మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయగలిగాడు అనుకో, అప్పుడు ఈజీగా జరిగేదాన్ని ఆ శ్రమము అంటాం. అంచేత బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము, మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ చేయటం వస్తే శ్రమ తెలియదు, దాన్ని ఆర్గనైజేషన్ అని కూడా అంటాం. ఇంకేత మానవ జీవితము లేకపోతే మానవుడు పరిణామ క్రమానికి అనుగుణ్యంగా తను జీవిస్తున్నాడా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? వాడు శ్రమ లేకుండా జీవించగలిగితే. అంటే జీవితము వాడికి బరువు అనిపించకూడదు, జీవితము వాడికి బాధ పెట్టకూడదు, జీవితం ఎప్పుడు వాడికి ఆనందమయముగా ఉండాలి. అప్పుడు మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంది, ఆర్గనైజేషన్ కరెక్ట్గా ఉంది అనే కదా అర్థం. అది మనము పరివ్రాజకులుగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఈ అనాలిసిస్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు కదా. ప్రస్తుతము మానవ జాతి తను నడవవలసినటువంటి దిశలో పరిణామ క్రమంలో వెళ్ళుట లేదు. ఈ కాలంలో పేరు ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వ్యవస్థలన్నీ కూడా అశరీరధారులైనటువంటి యక్ష గంధర్వ నాగ లోకవాసుల మానవ జాతి మీద ప్రభావమే తప్ప అది మానవ జాతికి సంబంధించినటువంటి పరిణామ క్రమము కాదు. కనుక వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థను అర్థం చేసుకున్నటువంటి గురు చేతనత్వం దగ్గర పాదోహం దాసోహం అంటున్నారు. పెద్ద సైంటిస్ట్ అవ్వచ్చు, గురువు దగ్గరికి వస్తాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, గురువు దగ్గరికి వస్తాడు. అంటే అర్థం ఏంటన్నమాట, సింపుల్ కామన్ సెన్స్ తో ఏ విధమైనటువంటి పరిణామ క్రమాల యొక్క జ్ఞానము మనకు లేకపోయినా ఒక వ్యవస్థీకృతమైనటువంటి జీవితము జీవించేటటువంటి వ్యక్తి దగ్గరికి సమస్త మానవ జాతి లొంగిపోతుంది. ఆ పరిణామ క్రమాన్ని ఋషులు మనకి నాలుగు ఆశ్రమాలుగా అందించారు. చాతుర్వణ్యం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశ. అంతేత పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవించేటటువంటి వ్యవస్థ ఏ వ్యవస్థ అవుతుంది? ఈ నాలుగు ఆశ్రమాలు ఆధారముగా జీవించేటటువంటి మానవ జాతి సముదాయము పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవించేటటువంటి జీవిత విధానము అయి తీరుతుంది. కానీ నాలుగు ఆశ్రమాలు నాలుగు రంగుల్లో ఉంటాయి. చాతుర్వణ్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగశ. నాలుగు రంగులు, నాలుగు ఆశ్రమాలు. మొత్తం మీద డివిజన్స్ సబ్ డివిజన్స్ చేస్తే నాలుగు నాలుగు 16. అంచేత మొత్తము మానవ జీవితాన్ని 16 కళలుగా జీవించగలిగేటటువంటి చేతనత్వాన్ని జగద్గురు చేతనత్వముగా, గురు చేతనత్వముగా మానవ జాతి నడవవలసినటువంటి ఏకైక విధానముగా మనం అర్థం చేసుకున్నాము. ఆ షోడశ కళలో యొక్క పరిపూర్ణత ఏ గురు చేతనత్వానికి వస్తుందో ఆ గురువుని కృష్ణ చేతనత్వము అంటాం. జగద్గురు చేతనత్వము, కృష్ణ చేతనత్వము, కానీ ఇది దే బేసిస్ మీద వచ్చింది. శ్రమ లేకుండా జీవించేటటువంటి నాలుగు రకాలైనటువంటి రంగుల కలయిక, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగశ నాలుగు వర్ణాలు ఉన్నాయి, నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. మొత్తం మీద కాంబినేషన్ పెర్మిటేషన్ ఎలా వస్తుంది? నాలుగు నాలుగు 16, అంటే ఎరుపులో నాలుగు ఆశ్రమాలు, నాలుగు వర్ణాలు అన్నాం కదా, నాలుగు రంగులు. ఏంటో నాలుగు రంగులు అంటే ఎరుపు, పసుపు, కాషాయము, సారీ తప్పు చెప్పాను, రెడ్ కాషాయము, పసుపు, ఆకుపచ్చ. చాలా విచిత్రమైనటువంటి గందరగోళాలు. కానీ ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పరివ్రాజకులుగా మీరు ఏం చేయాలో, ఏ విధంగా జీవించాలో. అంటే మళ్ళా స్పష్టంగా సింపుల్ గా చెప్పాలంటే హిందూ ధర్మ జీవిత విధానం. మళ్లీ క్యాస్ట్ సిస్టమ్ తీసుకొస్తున్నావా? గుణకర్మ విభాగశ క్యాస్ట్ సిస్టమ్ ఏం తేవటం లేదు. నీ రంగు అది, నన్ను ఏం చేయమంటావు? నా రంగు ఇది, మార్చు దీన్ని. నువ్వు మార్చలేవు. అలాగే గుణాల్ని కర్మల్ని మనము మార్చలేము. కానీ ఏం చేయగలవు? ఈ గుణాల్ని కర్మల్ని శ్రమ లేకుండా జీవించగలవు, ఆర్గనైజ్ చేసుకోగలవు, ఒక వ్యవస్థ తీసుకురావచ్చు. ఆ విధముగా ఏర్పడినటువంటి ఈ హిందూ జీవిత ఆర్గనైజేషన్ ని మళ్లీ మనము అర్థం చేసుకుని దానికి అనుగుణ్యంగా గురుచేతనత్వ విధానము ఎలా 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 డెవలప్ అయిందో అర్థము చేసుకొనుట పరివ్రాజకుల యొక్క మొదటి లక్ష్యము. అది పరివ్రాజకుల చేతనత్వంలో మీరు అర్థం చేసుకోవాల్సింది. అర్థమైంది కదా? కళ్ళు మూసుకోండి. ఇంత చెప్పినా మన జీవిత విధానము వాక్శక్తిని ఉపయోగించుకుని అందరూ సుఖంగా బతకగలిగేటటువంటి టెక్నాలజీ ఒకటి డెవలప్ చేశారు ఋషులు. స్విచ్ నొక్కితే చాలు టీవీది, బొమ్మలు వచ్చేస్తాయి. నీకు తెలియాల్సిన పని లేదు, ఆ బొమ్మ ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, దానికి డౌన్లోడ్ ఎలా అవుతుందో, వాడు ట్రాన్స్మిట్ ఎలా చేస్తున్నాడో మనకి తెలియాల్సిన పనిలే. అలాగే పరివ్రాజకులుగా పరాకాష్ట అందాక మనం దీన్ని చాలా మార్చుకోవచ్చు. కానీ మారినంత వరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సాధన మీరు ప్రతిసారి ఏం చేస్తున్నప్పుడు, సాయంత్రం కానీ లెక్చర్ ఎప్పుడైనా ముగ్గురు నలుగురు కలిసి ఎప్పుడు మాట్లాడుకున్నా, ఆఖరి పిచ్చాపాటి మీరు మాట్లాడుకున్నా, ఇది చేసుకోండి. ఏంటది? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః సదనా సంతు వంతు సరదాం శతం.